ఆధ్యాత్మిక జీవితంలో గురువుల చేతనత్వము నుంచి మనం ఏమి పొందగలమో తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో నిన్న కాలం యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకున్నాం. ఇవాళ వాక్ని ఎలా ఉపయోగించుకున్నారు వాళ్ళు అన్నది అర్థం చేసుకుందాం. మనం అది అర్థం చేసుకోవటానికి ముందు వాక్కి సంబంధించినటువంటి రెండు ప్రమాణాలు మనకి సృష్టిలో లభిస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఒకటి ఋషులు దర్శించినటువంటి వేదములు, రెండవది మునులు దర్శించినటువంటి పురాణాలు. ఇవి రెండు కూడా ప్రమాణాలే మనకి. ప్రమాణాలంటే అథారిటీ. వాక్కి సంబంధించినటువంటి ఈ రెండు ప్రమాణాలు మీకు ఉపయోగపడాలి అంటే ముందు మీరు మాట్లాడటం మానేయాలి అని చాలా రోజులు పెట్టి చెప్తున్నాను. ముఖ్యంగా మనకి అవసరం లేని చోట్ల మనం చాలా ఎక్కువ మాట్లాడతాం. ఎక్కడ ఎక్కువ మాట్లాడతాం? సాధారణంగా మనం ఆహారం గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా భారతీయులు, వాళ్ళు ఉపవాసం ఉన్నారంటే చచ్చారే. వారం రోజుల ముందు నుంచి ఉపవాసం ఉండే రోజు ఏం తినాలి అని ఆలోచిస్తూ కూర్చుంటారు. శనివారం ఉపవాసం చేయాలి కదా, మరి శనివారం ఉపవాసం చేయాలంటే దానికి 3 రోజుల నుంచి పిండి నానేసుకోవాలి, పిండి పులవాలి. రోజు తినే ఆహారం అయితే అసలు గొడవే ఉండదు. కర్మం జాలక ఎవరైనా ఇంకోళ్ళ వంట చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఉచిత సలహాలు ఇస్తాం. ముందు అలవాటు పోవాలి. మీకు సంబంధించినటువంటి విషయాలలో మాట్లాడకూడదు. సలహా అడిగితే ఇవ్వటమే, అడగకపోతే ఏమవుతుంది? కానీ మీరు ఏ ఆహారం తీసుకున్నా యంత్రం వేస్తే అలాగే మారిపోతున్నది వేరే విషయం. ధనిలో ఏది వేసినా అగ్ని అవుతుంది. గంగానదిలో ఎంత మురికి నీళ్లు మీరు కలిపేసినా అది గంగానది అవుతుంది. అందుకనే యంత్రం వేసుకోమనేది. అర్థమైంది కదా? అంచేత యంత్రాల యొక్క సాంఖ్య యోగము మీకు ఇక్కడ కనిపిస్తుంది. సాంఖ్యయోగం, ఆ యంత్రాలకి సంబంధించినటువంటి సాంఖ్యము, సంఖ్యలు మీకు ఇక్కడ కనిపిస్తుంది. దానికి లింక్ మీకు గాయత్రి మహావిజ్ఞాన్ 3వ అధ్యాయంలో దొరుకుతుంది. 3వ భాగంలో గురువు గారు రాసింది పంచకోశ జాగరణలో. దాని గురించి కిందటి నవరాత్రుల్లో నేను చాలా విశదంగా చెప్పాను. అది బుక్ రూపంలో వచ్చిందిట. ఆ బుక్ రూపంలో వచ్చి ఉంటే దాన్ని చూసుకోండి మీరు. కానీ ఆ పంచకోశ సాధనలోనే ఈ 7 వారాలకి సంబంధించినటువంటి సంఖ్యాశాస్త్రం ఇచ్చారు, రంగులు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు. కానీ అది కేవలము ఉదాహరణ మాత్రమే. అదే తింటూ కూర్చుంటే లాభం లేదు, మీరు దాని మీద ఎదగాలి. అది చూసుకోండి మరి. కానీ ఇదంతా దేని గురించి చెప్తూ వచ్చాను? వాక్ గురించి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నీరు తిన్న ఆహారమే మీ వాక్కుని ఏర్పరుస్తుంది. మీరు తిన్నటువంటి ఆహారమే మీ వాక్కుని ఏర్పరుస్తుంది. అందుకని ఆహారానికి ముందు అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్, అది పెద్ద అద్భుతమైనటువంటి మందు. నశ్యంతి సకలా రోగాః, సత్యం సత్యం వదామ్యహం అని స్వయంగా అగ్నిదేవుడు చెప్పాడు. ఏ అగ్నిదేవుడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యందం చతుర్విధం. మీ ఆహారాన్ని మీలో ఉండి వైశ్వానర రూపంలో 4 రకాలైనటువంటి ఆహారాలన్నింటినీ కూడా. ఏంటా 4 రకాలైనటువంటి ఆహారాలు? వైఖరి వాక్యకి సంబంధించినటువంటి ఆహారము, మధ్యమ స్థితికి సంబంధించినటువంటి ఆహారము, పశ్యంతి స్థితికి సంబంధించినటువంటి ఆహారము, పరాస్థితికి సంబంధించినటువంటి ఆహారం. ఇవి 4 రకాలైనటువంటి ఆహారాలను ఆయన మీ శరీరంలోకి ఎక్కిస్తాడు. సోమో భూత్వా రసాత్మక శాప్. శాప్ అంటే తెలుసు కదా చెట్టుకి. మీరు ఎక్కడైనా చెట్టును ముట్టుకోండి, రసం వస్తుంది మీకు. ఆ రసముగా మారుతుంది మనం తిన్నటువంటి ఆహారము, దాన్ని సోమరసము అంటాం మనం. ఆ సోమరసముగా మారేటటువంటి టెక్నిక్ వాక్కులో ఉంది. కానీ మీరు వాక్ ఎంత ఉంటుంది అంటే, మీరు కీర్తన చేశారంటే నాకు వినిపించలే, పక్కన ఉన్నటువంటి గదిలోకి నాకు వినిపించలే మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి వాక్ సాధన. సిగ్గుపడాల్సింది ఉచ్చరించలేకపోవటానికి, ఉచ్చరించగలిగినందుకు కాదు. చెప్పాను సినిమా పాటలు పాడుకుంటూ రోడ్డు మీద నడిచేయగలం. హరే రామ హరే కృష్ణ అని నడిచే దమ్ము మీలో ఎంత ముందుకుంది? నడవండి చూస్తాను నేను నాతో పాటు. మీరు నడుస్తే నడుస్తాం మాస్టర్. ఇంకేంటి మాస్టర్ వెదాడని అందరికీ తెలుసు కనుక, వెదాడు వెంట కూడా మనుషులు వెళ్తూ ఉంటారు. చూశారో లేదో మీరు, ఇంకా ఎక్కువ మంది వెళ్తారు రోడ్డు మీద. వెదాడు వెళ్తూ ఉంటే వాడు వెంట ఎంతమంది ఉంటారు? చిన్నపిల్లలు రాళ్ళు వీసుకుంటూ వాళ్ళు, చిన్నపిల్లని వద్దు అని చెప్తున్నావు అని చెప్తూ వెళ్లే పెద్దవాళ్ళు అలా వస్తారు నా వెనకాతలంతే. ధైర్యము లేనటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక జగత్తుకు పనికిరాడు. అభయం సత్వ సంశుద్ధే. ముందు భయరాహిత్యం. మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఎందుకు ధైర్యంగా ఆచరించలేరు? నాకు కావాలి మీకు కావాలి, ఎవడు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా కూడా ధైర్యము లేకుండా ముందుకు అడుగు వేయలేడు. మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పదాల వల్లే వస్తుంది. అర్జునుడు నిరసించిపోయి కృంగిపోయి నేను యుద్ధం చేయలేను ముర్రో అంటే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పదాల వల్ల వచ్చింది. పదములను అలా ఉపయోగించండి ఇంకోళ్ళు నేర్పించటానికి, ఇంకోళ్ళు చేతగాని వాళ్ళు అంటానికి. ఎందుకు? ఏంటి గ్యారంటీ మనకి? గురువులు చెప్పేది మీరందరూ కూడా ఆ భగవత్ స్వరూపులే. ఆషామాషిగా ఏం చెప్పటం లేవాళ్ళు. ఖచ్చితంగా సత్యం సత్యం వదామ్యహం, ఇదేమీ అబద్ధం కాదు. మరి నేను భగవత్ స్వరూపుణ్ణి అవుతే భగవత్ స్వరూపుల్లాగా ఎందుకు ఉండటం లేదు? నువ్వు ఉండదలుచుకోలేదు. గురువులు ఇచ్చేటటువంటి ఖచ్చితమైనటువంటి జవాబు అది. ఉండదలుచుకున్న వ్యక్తులు ప్రపంచం మీద ఆధారపడలేదు. ఓ వెంకయ్య స్వామి కాని, ఓ షిర్ది సాయి కాని, ఓ వివేకానంద కాని ప్రపంచం మీద ఆధారపడలేదు. మీరు ఆధారపడకండి ప్రపంచం మీద, రేపు ఏమవుతుంది అనేటటువంటి భయం ఉందే. బ్యాంకుల్లో కోట్లు కోట్లు దాస్తాం, ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ ఆ కోటి రూపాయలు మేము కాకుండా చేసి పారిస్తుంది. బ్యాంకులో ఉన్న డబ్బంతా గవర్నమెంట్ ఇదే అని ఒక జీవో వచ్చింది అనుకోండి, ఏమవుతారు మీరు? రావచ్చు కూడా, ఖచ్చితంగా ఆ జీవో రాబోతోంది. ఇవాళ కాబట్టి రేపు వస్తుంది, రేపు కాబట్టి ఎల్లుండి వస్తుంది. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి సంపద ఎవడూ లాక్కోలేడు. ఈ గాలి నాది, ఇండియాది. పాకిస్తాన్కి వెళ్ళటానికి వీల్లేదు, చైనా వెళ్ళటానికి వీల్లేదు. ఆపమనండి గాలిని. మనము పిచ్చివాళ్లలాగా పృథ్వీ మీద గీతలు గీసేసుకుని ఇది పాకిస్తాన్, ఇది ఇండియా. ఆవిడ గీసాడా గీతలు? నువ్వు గీసుకున్నావు పిచ్చివాడివి. భూమి ఏమైనా గీసిందా? భూమి ఎప్పుడు కూడా అఖండ మండలాకారం. నువ్వు గీసుకుని యోగా పుస్తకాల్లో రాస్తాడు, మరి అది ఎప్పుడో నేను చూసి చూడలేదు, చేసి చూడలేదు. కోడి యొక్క ముక్కు నేల మీద పెట్టి ఒక గీత గీసేమంటాడు ఇలాగా. అదేమనుకుంటుందా అంటే నేను కట్టించాను, మరి తల పైకెత్తట్టది. అది ఎంత నిజమో తెలియదు, కానీ మన విషయంలో మాత్రం అది నిజమే అక్షరాల. నేను అల్పుణ్ణి, నాకేమీ చేత కాదు, ఇంకోళ్ళ దయాధర్మ భిక్ష మీద మాత్రమే నేను జీవించాలి అనేటటువంటి భావం నువ్వు ఏర్పరచుకున్నావు. యద్భావం తద్భవతి. నేను సర్వజ్ఞుణ్ణి, నేను సర్వేశ్వరుణ్ణి, ఈ ప్రపంచం అంతా నాది, నీదే అవుతుంది. తింటానికి తిండి లేనటువంటి ఫ్రెంచ్ సైనికుడు ఒకడు, తింటానికి తిండి లేక సేనలో చేరాడు. చదువుకోవటానికి వెళ్ళాడు స్కూల్కి, చదువుకోవటానికి వీలు కాలేక ఏమయ్యాడు? మిలిటరీలో చేరిపోయాడు. మిలిటరీలో చేరిపోయి మిలిటరీ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మరి వాడు మిలిటరీ డ్రెస్ వేస్తాడు కదా. ఆ ఊళ్ళో ఒక ముసలామే సామాన్లు అవి అమ్ముకుంటూ ఉంటే అప్పు చేశాడు. ఉంటే కదా తీర్చటానికి, మిలిటరీ ట్రైనింగ్ పూర్తయిపోయింది, వెళ్ళిపోయాడు. యుద్ధం చేస్తున్నప్పుడు అతని యొక్క ఒక కమాండర్ ఓ ఆర్డర్ ఇచ్చాడు అతనికి, ఈ పని చెయ్యాలి. మిలిటరీలో కమాండర్కి చెప్పం కదా, మిలిటరీలో కమాండర్కి ఎదురు చెప్తే ఏమవుతుంది? ఫినిషను కోర్టు మార్షలే అందులో ఆ కాలంలో. ఇక్కడ అయితే గురువు కూడా చెప్తాం మనం, ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులకి అందరూ చెప్పేవాళ్లే. మిగతా విషయాల్లో మాత్రం ఆవిడ ఏం చెప్పడు, కానీ ఓ డాక్టర్కి వాడు ఏదైనా చెప్పాడంటే మనం సలహా ఇవ్వం, ఓ ఎకానమిస్ట్కి మనం సలహా ఇవ్వం. కానీ ఒక గుడి కడుతున్నాం అనుకోండి, అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే. ఇంతకీ అసలు దాని గురించి ఏమైనా తెలుసా ఆగమ శాస్త్రమా? అదే శాస్త్రం అండి, పేరు కూడా వినలేదు. అంచేత మిలిటరీలో వాడికి ఖచ్చితంగా తెలిసింది ఇది ఆర్డర్ తప్పు అని. చేశాడు ఆ పని, కానీ అతనికి అనుమానం వచ్చింది, ఇంతటి ఆర్డరు నేనే ఇవ్వలేనా అని. నెపోలియన్ అయిపోయాడు. అంతే మార్పుకి. కానీ ఒక రోజులో అయ్యాడా? మీ ఉద్దేశం ఏంటి? నేను ఇవ్వలేనా అనుకుని ఇలా కూర్చుని కళ్ళు పూసుకున్నాడు ఎంపరర్ ఆఫ్ ఫ్రాన్స్ అయిపోయాడా? కాదు, చాలా యుద్ధాలు చేయవలసి వచ్చింది. అతను ఒకటే అన్నాడు, నా చేతిలో కనుక శక్తి ఉంటే పాపం ఇంపాసిబుల్ అనేటటువంటి మాట డిక్షనరీలో ఉండనివ్వను అన్నాడు. అసంభవము అనేటటువంటి మాట నేను చెరిపేస్తాను అన్నాడు. ఇంకోడున్నాడు 25 యువకుడు, భారతదేశం గురించి విన్నాడు ఆయన గురువు చెప్తే. విదేశీయుడు అతను, చాలా అద్భుతమైనటువంటి దేశంట, యోగ విద్య అక్కడ ఉంటుందిట. ఆ గురువు, నువ్వు ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళగలిగితే, ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి అమెరికాకి వెళ్ళగలిగితే, అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళని చూస్తే మనం దేవతను చూసినట్టు చూస్తాం. మాస్టర్ వాడు అమెరికా వెళ్ళొచ్చి వచ్చేట మాస్టర్. కానీ ఈ అమెరికాలవి లేని రోజుల్లో కూడా ఈ భారతదేశం కనుక నువ్వు ఎప్పుడైనా వెళ్ళగలిగితే బాబు, అక్కడ యోగులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు, ఈ ప్రపంచం అంతా వాళ్లదే అని చెప్పాడు అతను. ఆ 27 ఏళ్ల కుర్రాడి యొక్క గురువు చెప్పినటువంటి మాటలు మనకి హిస్టరీలో ఎక్కడో దొరుకుతాయి. ఇంకేంటే అవి పట్టుకుంటే మన దేశం గొప్పదని అర్థం అయిపోతుంది కదా. అప్పుడు చెప్పాడు, ఎప్పుడు బీసీలో 324 BC అనుకుంటా, కరెక్ట్ గా నేను టైం లెక్క చెప్పలేను. అంటే క్రైస్ట్కి 324 సంవత్సరాలు పూర్వమే ఆ గురువు ఆ బాలుడికి చెప్పాడు. బాలుడేంటి, యువకుడికి చెప్పాడు. అంటే చిన్నతనం నుంచి విద్యాబోధ చేస్తూ ఏది చెప్పినా రిఫరెన్స్ ఏంటి, భారతదేశపు యోగులు చాలా గొప్పది, చాలా గొప్పనే కాదు వాళ్ళు విశ్వ విజేతలు, జగద్గురువులు. నాకు కూడా జగద్గురువులు వాళ్లేనా? ఖచ్చితంగా అక్కడి నుంచి ఈ జ్ఞానాన్ని నేను తీసుకొచ్చి చెప్తున్నాను నేను. కానీ నేను వాళ్లని సశరీరంగా చూడలేకపోయాను. ఎందుకంటే అప్పుడు ఈనాటి ఏరోప్లేన్స్ అవి లేవు కదా. కానీ ఏరోప్లేన్స్ రాగానే గురువుల్ని వదిలేశాం మనం. ఎవరిని పట్టుకున్నాం? ఆర్మ్స్ డీలర్ కుచ్చిగో కాబోలు, ఈ బోఫోర్స్ దాంట్లో డబ్బు తీసుకున్నాం, ఖత్రోచి ఎవడో ఒకడు ఖత్రోట్ అనమాట. వీళ్ళు చూడటానికి చాలా ఆనందంగా ఉంటారు తప్ప, ఒక మహాయోగి గుంటూరు వచ్చాడు అనుకోండి, ఎంతమంది మీలో వెళ్తారు? వాడా వాడు యోగియా, అబ్బో ఇలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాం, ఏ యోగిని చూశావు నువ్వు? చూస్తే గుర్తించగలవా? అదే ఏ బ్రహ్మానందం అవడో వచ్చాను, బ్రహ్మానందం కొంచెం బెటర్. మిగతా అద్భుతమైనటువంటి మన సోకాళ్ళు హాస్య చక్రవర్తులు వస్తే ఎంతమంది వెళ్తారు చూడటానికి వాళ్ళని? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను గ్యారంటీ వెళ్తా. కానీ గురువు వస్తే డబ్బు, మా గురువు చాలా గొప్పవాడు. ఇది భారతదేశం యొక్క ఈనాటి మనస్తత్వం. కానీ ఆ 27 ఏళ్ల బాలుడి యొక్క గురువు, బాలుడు అని ఎందుకంటున్నా అంటే చిన్నతనం నుంచి వాడికి ఇదే చెప్తూ వచ్చాడు. వాడికి ఒళ్ళు మండింది, మీరు ఇంత గొప్పగా చెప్తున్నటువంటి భారతదేశానికి నేను వెళ్తాను, అబ్బో దారిలో చాలా దేశాలు ఉంటాయి. పూర్వకాలంలో కాదు కదా, ఏదో వీసాయో పాస్పోర్ట్ తీసుకుంటే వెళ్ళిపోవటానికి, నువ్వు ఆ దేశం నుంచి వెళ్ళాలి అంటే యుద్ధం చేసి వెళ్ళాలి, అయితే ప్రపంచాన్ని నేను జయిస్తానన్నాడు అలెగ్జాండర్. వచ్చినందుకు భారతదేశానికి మరి ప్రపంచాన్ని జయించటానికి ఒక బ్రహ్మముడి ఉంది, ద గార్డియన్స్ నాట్ అని. అది వాళ్ళ దేశంలో చాలా ప్రసిద్ధికెక్కిన చోట ఆ ముడి వేసి ఉంది. ఆ గురువు చెప్పాడు, బాబు నువ్వు అంత ఈజీగా వెళ్ళలేవు, గార్డియన్స్ నాట్ అని ఒకటి ఉంది. మీరు వినుంటారు ఇంగ్లీష్ కాస్త తెలిసిన వాడు, బ్రహ్మముడి అంటాం దాన్నే మనం. నాట్ అంటే ముడి, KNOT నాట్. మనం తెలుగులో బ్రహ్మముడి అంటాం, అంటే ఏంటి విఫలేమని. అలాగే గార్డియన్స్ నాట్ అని ఒకటి ఉంది. బాబు నువ్వు జగజ్జగైతో కా, నేను అసలు అందుకే కదా నీకు ఇంత ఇలాగా అమ్మో భారతదేశం అమ్మో భారతదేశం అనిపించాను. 27 ఏళ్ల వయసు వచ్చాక నీకు తట్టింది వెళ్దామని భారతదేశానికి, వెళ్ళు బాబు. ఇదంతా దేనికి చెప్పానో అర్థమవుతుంది కదా, పదముల యొక్క ఇది. 27 ఏళ్లు పట్టింది ఆ గురువుకి భారతదేశం వేపుకి ఆ బాలుడిని తిప్పటానికి. అంటే మొదటి నుంచి అతనికి వాడిని తిప్పాలని ప్లాన్ వేసుకుంటే, అసలు మీరు ఈ ఆశ్రమానికి ఎందుకు వస్తున్నారో మీకే తెలియదు, ముక్తి పొందటానికి వస్తున్నారు చాలా మంది. నేను చెప్పా మా గురువుకే తెలియదు అయ్యా ముక్తి అంటే ఏంటో, ఆయన రాత్రల్లో ఏడ్చేవట పాపం, తలడాలు తలడాలు తప్పించేవట, నేను ఏడవలేకపోతున్నాను అని ఏడుస్తున్నాను నేను. అంచేత ముక్తి కోసం వచ్చేవాళ్ళు దయచేసి ఇక్కడికి రావాల్సిన పల్లే. ముక్తి ఎక్కడ వస్తుందో మీరు చూసుకోండి, నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ముక్తి అనే పదము పెద్ద ఫార్స్, అసలు మాయ అది. ప్రపంచం మాయ ఏం కాదు, ముక్తి ఈజ్ ఎ ఫార్స్. బయలుదేరాడు బ్రహ్మముడి విప్పటానికి. అక్కడ నిజంగా ఒక ముడి ఉంది అక్కడ ఆ దేశంలో, బ్రహ్మముడి గార్డియన్స్ నాట్. విప్పలేకపోయాడు, కోపం వచ్చి ఏం చేశాడు, కత్తి పెట్టి ఒక వేటేశాడు. విప్పేశాను బ్రహ్మముడి అన్నాడు, అయితే పో అన్నాడు. అయితే మీ కోరిక గురువు గారు, భారతదేశం నుంచి ఒక యోగిని నువ్వు తీసుకురా బాబు దర్శించుకోవాలని ఉంది. అప్పటికానికి 96 ఏళ్ళు, ఎంతో అరిస్టోటల్ అలెగ్జాండర్ యొక్క గురువు, చాలా పెద్ద ఫిలాసఫర్ ఆయన, భారతదేశం నుంచే ఆ జ్ఞాన సంపద పొందినటువంటి మహావ్యక్తి. చూడాలనుంది ఒక యోగిని కళ్ళారా తీసుకురా అన్నాడు, తీసుకో. అందుకొచ్చాడు భారతదేశానికి. మరి ఎందుకు తిరిగి వెళ్ళిపోయాడు? చాణక్యుడికి అలెగ్జాండర్ కి మధ్య జరిగిన సంభాషణ ఆవిడ రికార్డ్ చేయడు. హిస్టరీ పుస్తకాల్లో ఉండదు అది. ఏ కారణం వల్ల చంద్రగుప్తుడు ఒక గ్రీకు వనితని వివాహం చేసుకోవాల్సి వచ్చిందో కూడా ఆవిడకి తెలియదు. ఎందుకు తెలుసుకోవటం? ఆవిడ విశ్వ విజేత అప్పటికే. ఆఫ్టర్ ఆల్ చంద్రగుప్తుడు ఆవిడు చాణక్యుడు నిలబడినటువంటి ఒక తోలుబొమ్మ. ఇదంతా మనం మన భారతదేశ సంస్కృతిని అర్థం చేసుకోగలిగితే మీరు ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. చాణక్యుడు ఏం చేశాడు? చంద్రగుప్తుడు రాజ్యం వచ్చేశాక ఏమీ చేయలే. రాక్షస మంత్రికి మంత్రిత్వం ఇచ్చాడు. అసలు ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్, మన లెవెల్ ఆఫ్ థింకింగ్ చూడండి. ఇక్కడికి వచ్చినా కూడా నేను, నా కోరికలు, నా తిండి, నా ఇది, నా బట్ట. గుడిసెలో ఉండేవాడు. ఓ ముహూర్తం చూసుకున్నాడు. చక్రవర్తి అభిషేకం చేసేసాడు చంద్రగుప్తుడికి. అప్పటికి రాజ్యం కూడా రాలే చంద్రగుప్తుడికి. చేశాడు, చేసిన నాకు తెలియదు ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగిందో అది. అంత హిస్టరీ పుస్తకాలు నేను చదవలే, నాకు అనవసరం కూడా. హిస్టరీ ఎందుకు? ఇక్కడ మారితే మనం చాలు. కానీ ఆ హిస్టరీ నుంచి శక్తిని మనం పొందగలిగితే మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఏ శక్తి నిన్ను చిన్న పిల్లవాడి నుంచి ఇంతవరకు జీవింపజేసిందో అది సమాజం కాదు. నీ ఆరోగ్యం చెడిపోతే సమాజం ఏం చేయగలుగుతుంది? క్యాన్సర్ వస్తే సమాజం ఏం చేయగలుగుతుంది? నిన్ను నిలబెట్టి నిన్నొక మనిషిగా ఇచ్చేటటువంటి శక్తి ప్రకృతికి ఉంది. క్యాచ్ ఇట్. చదువు చదువుకోక్కర్లే మీరు. క్రైస్ట్ ఏం చదివాడు? ఏ ఉద్యోగాలు చేశాడు? సిద్ధి సాయిబాబా ఏ ఉద్యోగాలు చేశాడు? రామకృష్ణ పరమహంస ఏ ఉద్యోగాలు చేశాడు? వివేకానంద ఏ ఉద్యోగం చేశాడు? ఎవరు, ఏ యోగి ఏ ఉద్యోగం చేశాడని మీరు వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు తప్ప, వాళ్ళు చచ్చినా వాళ్ళ సమాధి పట్టుకుని వెళ్లాడుతున్నాం గబ్బిలాల్లాగా. గబ్బిలాల్లాగా ఎందుకంటున్నాను? గబ్బిలాలు వెలుతురు చూడలేవు. గురువుల సమాధి మీదకి వెళ్లి కూడా మీకు వెలుతురు కనిపించకపోతే ఏం చేయగలం? ఆ వెలుతురు కనిపించటానికి ఆ వాక్కులను పట్టుకోవాలి మీరు. ఆ వాక్కులు మీలో మార్పు తీసుకురావాలి. దాన్ని మెసేజ్ అంటాం మనం. అది కూడా ఏం వాక్కులు పట్టుకోవాలి? నిశ్శబ్దములోని శబ్దము, ది వాయిస్ ఆఫ్ సైలెన్స్. చాలా మంది పిచ్చివాళ్ళలాగా భగవద్గీత 700 శ్లోకాలు కదా, ఎలా చెప్పాడు 700 శ్లోకాలు యుద్ధం భూమిలో? మీ మనసులో ఒక భావన మెదులుతుంది ఒక సెకండ్లో. చాలాసార్లు మీరు కాగితం మీద దాన్ని పెట్టడానికి 500 మీరు పెట్టినా ఒక్కొక్కసారి నింపలేరు ఆ భావన. ఎంతసేపు పట్టింది ఆ భావన మీ మనసులో మెదలటానికి? అనేటటువంటి శబ్దము ఆ కాలాతీత స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని చెప్పాను నేను. అంచేత అతను వచ్చాడు ఆ బ్రహ్మముడి విప్పుకుని, విప్పుకుని కాదు ఛేదించుకుని. భారతదేశానికి వస్తే మారు వేషంతో వచ్చాడు. రాజు ఇక్కడ ఎలా పరిపాలన చేస్తాడో చూద్దాం భారతదేశంలోని. ఏం జరిగింది అక్కడ? కేసు నడుస్తుంది. కేసు ఏం నడుస్తుంది అంటే ఒకడికి భూమిలో నిధి దొరికింది. కోట్లాను కోట్ల యొక్క నిధి దొరికింది ఒకడికి. పురుషోత్తముడు అనేటటువంటి రాజు అక్కడ ఉండేవాడు. ఈ సంఘటనలు రికార్డ్ అయి ఉన్న హిస్టరీలో. కానీ ఎందుకు అలెగ్జాండర్ మారువేషంలో పురుషోత్తముడు యొక్క రాజరిక వ్యవస్థ చూడాల్సి వచ్చిందో అవడు ఆలోచించాడు. జగత్ విజేతగా రావాల్సినటువంటి వ్యక్తి ఎందుకు అలా రావాలి అక్కడికి? ఏం చూడాలని వచ్చాడు? కొంచెం మన దృష్టికోణం మారితే భారతదేశపు యొక్క జగత్ చక్రవర్తిత్వం మనకు అర్థమవుతుంది. మారువేషం వేసుకుని ఒక దేశపు యువరాజు దేశాల మీద దేశాలని గ్రీకు నుంచి జయించుకుంటూ వచ్చి పురుషోత్తముడు యొక్క పురుషోత్తముడు కూడా జమీందారు అంతేగా. అదేం పెద్ద రాజ్యమేం కాదు అది. అప్పుడు అన్ని రాజ్యాలుండే. నిధి వచ్చింది, దొరికింది. వీడే పిలిపించి రాజుతో చెప్పాడు, రాజా నేను భూమి అవుతే కొన్నాను, కానీ భూమిలో నిధి ఉందని నాకు తెలియదు. అంచేత నిధి ఎవరికి చెందాలి? ఆ ఓనర్కి చెందాలి, నేను తీసుకోవాలన్నాడు. నువ్వేమంటావు అన్నాడు పక్కవాడు ఓనర్ని, ఎక్స్ ఓనర్ని. నేను అమ్మినప్పుడు నిధి ఉందని నాకు తెలీదు, ఇప్పుడు దొరికినది వాడదే అన్నాడు. ఇద్దరు పిచ్చివాళ్ళు మన భాషలో. అంతేగా నిధి దొరికితే నోరు మూసుకుని దాచేసుకోకవాడు చెప్పటం ఏంటి. వాడే ఉన్నాడు, నేను తీసుకొని అన్నాడు. ఇద్దరు తీసుకోనంటే తీసుకొని అన్నారు. ఇప్పుడు రాజు ఏం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఏముంటుంది? భూమి లోపల ఏది దొరికినా అది గవర్నమెంట్దే. కానీ పురుషోత్తరంలో చెప్పలేదు, ఏమయ్యా మీకు పిల్లలు ఉన్నారా అన్నారు. వాడికి పెళ్ళిడికి వచ్చిందా అన్నాడు. వచ్చిందన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి బాబు, ఆ ధనం వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. ఆ రోజు నిర్ణయించుకున్నట్ట అలెగ్జాండర్ ఈ దేశాన్ని గెలిచే ప్రసక్తే లేదని. ఎవరిని నువ్వు గెలవాలి? కోరికలు ఉన్నవాడిని అయితే నువ్వు గెలుస్తావు. వద్దుపో వద్దుపో అనేవాడిని ఈ దేశం నాది అన్నావు అనుకో, వాడు నడిచి తీసుకుపో అంటాడు. అలాంటి యోగుల్ని నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు? అప్పటికి ప్రయత్నించట చాణక్యుడిని అడిగట. అప్పుడు చాణక్యుడికి అర్థమైంది అసలు ఈనాడు గురువులు చెప్తున్నటువంటి ఈస్ట్ వెస్ట్ కలియకకి బేసిస్ ఆ రోజు చాణక్యుడు వేశాడు. అది తర్వాత ఎప్పుడైనా గురు చరిత్రలో చదువుకుందాం. చాణక్యుడు మన గురు పరంపరలో వాడు ప్రస్తుతం కాదు, మన గురు పరంపరే అది. ప్రస్తుతం మనం డిసెంబర్ లోపల చదువుకునే గురు పరంపరలో రాడు ఆయన. కానీ అప్పుడు అర్థమైంది ఆయనకి ఈ ప్రాక్ పశ్చిమాల కలియక జరగనంత వరకు ఇంక ఇంతే భారతదేశము ఎదగదు అని. అప్పుడు చాణక్యుడిని అడిగాట ఆయన, ఒక యోగిని తీసుకెళ్లాలని ఉంది నాతో పాటు, వాడంతట వాడు వస్తే ఓకే, రాకపోతే నువ్వు తీసుకెళ్లలేవయ్యా అన్నాడు. మరి ఎక్కడుంటారు యోగులు? అడవిలోకి పో, నీ అదృష్టం బాగుంటే దొరుకుతారన్నాడు. వెళ్ళాడు అడవిలోకి, దొరికాడు ఒక యోగి. నేను వచ్చాను మా దేశానికి వస్తావా అన్నాడు. పక్కకు తొలగి అన్నాడు. ఎందుకన్నాడు? సూర్యకిరణాలు ఆపుతున్నావయ్యా, నువ్వు పక్క పో అన్నాడు. నోరు మూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తిత్వాలుగా మనం రూపొందాలి. ఇక్కడ ఒక జగత్ విధేత వచ్చి నా దేశానికి వస్తావా, పోయ్ నేను నీ దేశానికి వచ్చింది. ఆ మానసిక సామర్థ్యము రావాలి అంటే మన ప్రవర్తన ఏ లెవెల్లో ఉండాలి? ఓ రాజు లెవెల్లో ఉండాలి. ఐఆమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అంటే గాభరపడ్డారు రోమన్ ఎంపైర్స్. క్రైస్త మాట భారతదేశానికి వచ్చాక నేర్చుకున్నాడు, నేనే రాజాధిరాజును అని. నువ్వు కూడా క్రైస్తే కాదు, నువ్వు కూడా రాజాధిరాజువే. కానీ రాజాధిరాజు అవటానికి కొంచెం ట్రైనింగ్ కావాలి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేనటువంటి వ్యక్తి రాజాధిరాజు ఏమవుతాడు? అసంభవం. నీ ఇల్లు నేను సరిదిద్దుకోలేవు. ఇంకా దేశాన్ని, దేశాన్ని ఏంటి ప్రపంచాన్ని, ప్రపంచాన్ని ఏంటి గ్రహాల్ని నువ్వు ఎలా సరిదిద్దుకోగలవు? అందువల్ల ఋషులు గృహస్థాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏ కంటిన్యూటీలో చెప్తున్నానో అర్థమైందా మీకు? ఆశ్రమ వ్యవస్థలు గురువుల గురించి చెప్తూ వస్తున్నాను. బ్రహ్మచర్యాశ్రమం గురించి మొన్నటి వరకు చెప్పాను నేను. ఏంటి బ్రహ్మచర్యాశ్రమం అంటే? సెక్స్ కంట్రోల్ కాదు, ఓలో నిరంతరం ఉండాలి. ఆ ఉన్నవాడు ఏం చేయాలి? బాధ్యతలు స్వీకరించాలి. గృహస్థాశ్రమం ఏం బాధ్యతలు స్వీకరిస్తున్నాం మనం? అసలు బాధ్యత అంటే ఏమిటి? నేను చెప్పినట్టు వినాలి, పక్కవాళ్ళందరూ నేను చెప్పినట్టు వింటే నా బాధ్యత. కుదరదు. పరిణామక్రమం తెలియాలి మీకు. మీ పిల్లల యొక్క పరిణామక్రమంలో రోల్ ఏంటి? నీ రోల్ ఏంటి పరిణామక్రమంలో? చాలా స్పష్టమైనటువంటి అవగాహన రావాలి అంటే ఎన్ని పుస్తకాలు చదవాలి మీరు? పరిణామక్రమం అంత ఈజీగా మీకు తెలిసిపోతుంది అనుకునేటటువంటి భ్రమలో మీరు ఉంటే ఓ నాలుగు లెక్చర్స్ వినేస్తే మీకు పరిణామక్రమం వచ్చే మాట ఉంటే చాలా బాగుంది. కానీ రాదు. ఇంకేదంటే ఇప్పటికీ నాకు చాలా స్పష్టంగా పరిణామక్రమం అర్థమైందని చెప్పలేను నేను. అవగాహన అయింది ఇలా జరుగుతుంది. టా పుస్తకాల్లో ఉంది అది. అంచేత ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులు, మీ మనస్సు అంతా అక్కడ ఉండాలి, బ్రహ్మంలో చెరిస్తూ ఉండాలి. ఇక్కడ పక్కన వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, మీకు ఎందుకు ఖచ్చితంగా టైం కొడుతున్నారు? గంట కొడతారు కదా, ఆ టైంకి వచ్చేయండి. తినేసి మాట్లాడకుండా పోండి, మీ పనులు మీరు చేసుకోండి. ఆ అనంతమైనటువంటి జ్ఞాన సంపద అచ్యుతానంత గోవింద. అర్థం చేసుకోండి, అది అచ్యుత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎలా అది ఏ విధంగా చెప్పాలి మీకు అన్నది ఇంపార్టెంట్. నాకు అర్థం కావటం లేదు, కానీ మీకు అర్థమైంది, అర్థమైంది అని నిరూపించండి, హోరెత్తించండి. ఇక్కడ ఆ నామాలతో ఒక హోరెత్తించాలి, అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్. ఇవాళ పొద్దున్నే నెల రోజుల తర్వాత మళ్ళా ఇంటర్నెట్ ఓపెన్ చేశాను పోల్ షిఫ్ట్ గురించి. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువముగా మారబోతోంది అన్న దాని గురించి పుస్తకాలు ఏమైనా దొరుకుతాయా అని చూశాను. ఏదో ఒకటో రెండో దొరుకుతాయని కళ్ళు చెదిరాయి నాకు. 70,000 పేజీలు ఉన్నాయి దాని మీద. నేను ఎక్కడ చదివాను 70,000 పేజీలు? దేని గురించి ఉంది అది? ఖచ్చితముగా వాడు డేట్ కూడా ఇచ్చాడు, 5th May 2000 పోల్ షిఫ్ట్, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువముగా మారిపోతుంది. అవుతే ఏంటిట, అవుతా ఏంటిట అన్న వాళ్ళకి ఏమీ అవదు అని గుర్తుంచుకోండి. కార్గిల్లో యుద్ధం జరిగింది, ఎవడు నష్టపోయాడు? ఆ యుద్ధం చేసిన కుటుంబ సభ్యులు నష్టపోయారు. ఎవరికి పేరు వచ్చింది? యుద్ధం చేసిన వాళ్ళకి పేరు వచ్చింది. మీకు మాకు ఏమైంది? తిండి తింటూనే ఉన్నాం, సినిమాలు చూస్తూనే ఉన్నాం, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూనే ఉన్నాం. నీకు చేత కాదంటే నీకు చేత కాదు అంటూనే ఉన్నాం, మనకేదో చేత అయిపోయినట్టు. అలాగే జరుగుతుంది అది కూడా. మీకే మీరు ఆ దృష్టికోణంతో లేకపోతే పోల్ షిఫ్ట్ అయినా మీకేమీ అర్థం కాదు. కానీ ఆ పోల్ షిఫ్ట్ కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన రేపు సాయంత్రానికి ఇక్కడ బోర్డు మీద వచ్చేస్తుంది. దాని గురించి నేను 15 ఏళ్ల బట్టి చెప్తున్నాను నేను మీకు. దాని యొక్క రూపకల్పన రేపు బోర్డు మీద వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా పురుష సూక్తం స్త్రీ సూక్తం కండతా రాలే. చీరాల్లో కాబోలు ఎప్పుడో 5 సూక్తాల గురించి చెప్పాను. 5 సూక్తాలు కండతా పట్టాలంటే మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ ఎంత దాన్ని బట్టి రిజల్ట్ రాలేదు అని గురువుల మీద పడకండి అనవసరం. మరి లేట్ అయిపోయిందా ఏం పర్వాలేదు, ఎప్పటికీ పర్వాలేదు. కోర్స్ కంటిన్యూస్ అనంతమది అచ్యుత అనంత గోవింద. తెలిసిన మరుక్షణం నుంచి మీరు మొదలెట్టండి మీ జీవితాలను, అందంగా మలుచుకోండి. కోంపడేది ఎందుకు అంటే ఆ గురువు వెళ్ళిపోయాక చాలా మీరు ఆ గురువుని ప్రార్థిస్తారు. ఉన్నప్పుడు చెప్పిన మాట వినకపోతే శరీరం వదిలేసిన తర్వాత మీకు కావలసింది వింటారు తప్ప ఆయన చెప్పేది మీకు అర్థం కాదు. అంత అర్థమయ్యే శక్తి ఉంటే గురువులు శరీరంలో రావక్కర్లే. మీకు అర్థం కాదు ఖచ్చితంగా, ఏమర్థం అవుతుంది? ఇదంతా సిద్ధి సాయి చెప్తాడా మీకు? చెప్తే అర్థం అవుతుంది. అది ఆలిబెసెంట్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఆలిబెసెంట్ శరీరం వదిలేసిన తర్వాత ఒక సర్క్యులర్ పంపించారు అందరికి, ఆలిబెసెంట్ మీద మీ యొక్క అవగాహన రాయండి అని. లెడ్బీటన్ అని ఒక మహాయోగి ఉన్నాడు థియోసాఫికల్ సొసైటీలో. ఆయనకు ఆ ఉత్తరం ఏమని స్ఫురించిందిట, తప్పు అర్థం చేసుకున్నాడు. ఆలిబెసెంట్ యొక్క మెసేజ్ కావాలని అడుగుతున్నాను అనుకున్నాడు. వాడి సత్తా అది, చనిపోయినటువంటి ఆలిబెసెంట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆస్ట్రల్ ప్లేన్ లో ఏమమ్మా ఇలా అడుగుతున్నారు థియోసఫిస్, నువ్వు ఏదైనా మెసేజ్ ఇస్తావా అని. పబ్లిష్ అయింది అది. ఆ విషయం ఎవడు చెప్పడం ఆలిబెసెంట్ మెసేజ్ లో? ఆలిబెసెంట్ చాలా గొప్పది, చాలా దేశభక్తురాలు, ఏదవుతాయి ఉంది, నీకేం లాభం? ఆలిబెసెంట్ చాలా గొప్పది అవుతాయి. కానీ ఆమె వాక్కులున్నాయే అద్భుతమైనటువంటి వాక్కులు. ఆ వాక్కులు మీ జీవితాన్ని మార్చటమే ధుని యొక్క ఉద్దేశం. గురువుల యొక్క వాక్కుల యొక్క స్వరూపము అగ్ని. అగ్ని లక్షణం ఏంటి? ఏది అగ్నిలో వేస్తావో అది మండిపోతుంది, అగ్ని రూపముగా మారుతుంది. ఆఖరికి ఇనువు కూడా ఎనబడిపోతుంది, కాంతివంతంగా మారిపోతుంది. మళ్ళా బయటికి తీస్తే చల్లారిపోతుంది, అది వేరే విషయం. అగ్ని సంపర్కంలో ఉంటే, అంచేత గురువుల యొక్క వాక్యముల సంపర్కంలో ఉంటే మీరు కూడా గురువులైపోతారు. అంచేత నాకు ఈ బాధలు ఉన్నాయి మాస్టర్, ఆ బాధలు ఉన్నాయి మాస్టర్, ఏం చేస్తాడు మాస్టర్, ఏం చేయడు. కానీ అగ్ని యొక్క సంపర్కం వస్తుంది గురువు దగ్గరికి వచ్చినప్పుడు కనుక, అగ్ని తన వలే పక్క వాళ్ళని కూడా మారుస్తుంది కనుక, ఆ క్షణములో మీకు కూడా గురువు యొక్క శక్తులన్నీ వస్తాయి. దాన్నే సైన్స్ లో ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. స్థల ప్రభావం అంటూ ఉంటాం కదా, అంచేత మీ కోరికలు తీరిపోతాయి, మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ మామూలు. మరి అందరివి తీరుతున్నాయా? అద్భుతమైనటువంటి కరెంట్ పాస్ అవుతోంది, షాక్ కొట్టాలి మీకు. రబ్బర్ గ్లౌజ్ వేసుకుని ముట్టుకుంటారు, ఏమవుతుంది ఏమవుదు, కరెంట్ కరెంట్ లాగే ఉంటుంది, మీరు మీలాగే ఉంటారు, హాయిగా జీవించండి. కానీ అవగాహన ఏమిటో అర్థం చేసుకోండి. ఈ 43 రోజులలో ఖచ్చితంగా మీకు ఆ గురువులు చెప్పిన జ్ఞానం అంతా అందజేస్తాను. వింటానికి ఏమీ రుచించదు, ఎందుకు రుచిస్తుంది? మీరు చాలా గొప్పవాళ్ళు, మీ కోరికలన్నీ తీరిపోతాయంటే మీరు వస్తారు తప్ప తీరవు. కానీ మీరు గురువులుగా మారవచ్చు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు కల్పవృక్షముగా కామధేనువుగా భజతాం కల్పవృక్షాయ రాఘవేంద్ర స్వామి చెప్తాం కదా, అది మీ గురించి చెప్పుకోవచ్చు. రేపు అలాంటి స్థితికి మీరు ఖచ్చితంగా ఎదుగుతారని, ఆ గురువుల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుందని. దానికి కావలసింది మనస్సుని మార్చుకోవటమే, ఇంకేం చేయక్కర్లే. మీరు మీ మనసు మారిపోతే ఈ క్షణం నుంచి మీరు లైన్లో ఉన్నట్టే, అది మార్చుకోగలిగేటటువంటి ధైర్యం చేస్తారని ఆశిస్తూ ఓ